ವಜ್ರಕಾಯ ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ಮಾರುತಿ ನಂದನ ಹನುಮ ಶೋಕ ನಿವಾರಣ ಭೂತನಾಯಕ ಅಸುರನಿ ಕಂದನ ಕನುಮ.
ఒక్కసారి ఒక మహాత్మునికి బాధ కలిగిస్తే ఎన్ని నరకాలు వస్తాయో ఆలోచించండి. సనకసనందనాథుల శాపం వల్ల రాక్షసులుగా పుట్టి నానాయాత్ర పెట్టారు, చచ్చి వాళ్ళు వెంటనే వైకుంఠానికి వెళ్ళాల, మళ్ళీ నరకానికి పోయారు, మళ్ళీ నరకం నుంచి రావణ కుంభకర్ణులై పుట్టారు, మళ్ళీ చచ్చి నరకానికి పోయి ద్వాపరయుగం వచ్చేదాకా నరకం అనుభవించారు, శిశుపాలదంతో ఉక్తులై పుట్టారు, మూడో జన్మలో విముక్తి పొంది తిరిగి వైకుంఠానికి వెళ్ళారు. ఈలోపు వీళ్ళ పోస్టుల్లో వేరే వాడు కూర్చున్నారు. జయుడు విజయుడు ఉద్యోగం ఉండదు, మనకి బిళ్ళ బంటరోతు ఉద్యోగం ఎలా ఉంటుందో అలాగే వాడు కూడా బంటరోతులకి అక్కడ ఉంటారు. వాళ్ళ అదృష్టం కాబట్టి విష్ణువు దగ్గర కాపలా కేశారు. అద్భుతమైన ఉద్యోగం కదా అది. మరి ఆ ఉద్యోగంలో ఈ జయ విజయులు లేని కాలంలో సునందుడు నందుడు అనేవాళ్ళు ఆ ఉద్యోగం చేశారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళాక వీళ్ళు యథాప్రకారంగా అందులో పడ్డారు. వాళ్ళ అసలు పేర్లు ఎవరికీ తెలియదు, కానీ జయుడు విజయుడు అంటున్నాం. ఈ జయుడు విజయుడు పేరు పారసుడు సుపారసుడు అసలు పేరు. మీరు కూడా ఆ ఉద్యోగం పొందొచ్చు. భక్తితో కొన్ని వేల పర్యాయములు భాగవతం వినగా వినగా ఏదో ఒక జన్మలో జై విజయులుగా మారిపోతాంట మనం కూడా. ఎంత యోగం పడుతుందో. కాకపోతే వినేటప్పుడు ఇంకా గురుభక్తితో వింటే, గురువు మీద భక్తి లేకుండా కూడా వింటారు. వినేవాళ్ళందరికీ గురువుగారి మీద భక్తి ఉందని నమ్మకం అక్కడ ఉంది. కానీ వినేవాళ్ళలో కొందరు గురుభక్తితో వింటారు, కొందరు లేకుండా వింటారు. లేకుండా విన్నవాడు ఏమవుతాడు? వేల పర్యాయములు భాగవతం అన్న పుణ్యం వల్ల జయ విజయులైనా మళ్ళీ సనక సనందనాథుల శాపానికి గురవుతారు. అదే మీరు పరమ గురుభక్తితో వింటే ఏదో ఒక కల్పములో జయ విజయులు అవుతారు, శాపమునకు గురిగారు. అది మనకు కావలసింది. మళ్ళీ జయ విజయులు అయ్యాక మళ్ళీ భూమి మీద కలిసి ఉపయోగం ఉందండి. రాక్షసులు కుట్టి సౌదెబ్బలు తిని నరకంలో పడి ఎప్పుడో మళ్ళీ విముక్తి పొందడం అది కష్టమే కదా. కించిత్ కాలమైనా గురువు గారికి దూరంగా ఉండలేకపోతున్నామని బాధపడుతున్న భక్తులు కొంతమంది ఉంటారు. అప్పుడప్పుడు ఒక్క క్షణం మా గురువు ముఖం చూడలేకపోతున్నాం, ఇప్పుడు ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్న వాళ్ళు 2 గంటలు ఏం పుణ్యం చేశారు, మేము వాట్సాప్లోనో లేకపోతే ఇంకొక యూట్యూబ్లోనో చూస్తున్నాం కానీ ముఖాముఖి చూడలేకపోతున్నాం కదా అని దుఃఖిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమెరికాలో ఎంతమంది బాధపడతారు తెలుసా? ఇప్పటికూడా కొల్లూరు రామకృష్ణ గారు, ఆయన భార్య అన్నపూర్ణ గారు వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉంటారు కాలిఫోర్నియాలో. గురువుగారు నిరంతరం మిమ్మల్ని తలుచుకుని జపం చేస్తూ ఉంటామండి, అప్పుడప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది, ఈ ఏడాది చూడలేకపోయామని బాధపడుతూ ఉంటారు ఇలా ఎంతోమంది భక్తులు. అంటే వాళ్ళకి మానసికముగా ఎప్పుడూ గురువు మనస్సులోనే ఉంటూ తలుచుకుంటున్నారు అన్నమాట. శారీరకంగా దూరంగా ఉన్నారు, మానసికంగా దగ్గరగా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమవుతారు? ఈ పురాణములు వినగా ఏదో ఒక జన్మలో వాళ్ళు కూడా జై విజయులు అవుతారు, లేదా ఇంకేదో అక్కడ గడతారు. వెళ్ళాక భ్రష్టత పొందరు, శాపములకు గురి కారు, అక్కడే శాశ్వతంగా ఉండిపోతారు. అందువల్ల నిజం చెప్పాలి అంటే రాక్షసులై పుట్టి కూడా మంచి పాండిత్యం ఉండి కూడా భ్రష్టుడైన పరమ దుర్మార్గుడు రావణాసురుడు, వాడి దగ్గర బ్రహ్మరాక్షసులు తెల్లవారుజామున లేచి మంగళవాద్యాలు మోగుతూ ఉండగా లేచి వేద పఠనం మొదలుపెట్టారు. వాళ్ళంతా మంచి కంఠంతో చదువుతున్నట్టు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు కంఠం ఎత్తి ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమరిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చవం అంటూ వాళ్ళు కంఠం ఎత్తి చదవడం మొదలుపెట్టారు. మంగళకర ధ్వనులు మోగాయి. తెల్లవారుజామున రావణాసురుని లేపడానికి ఈ ధ్వనులు వాడతారన్నమాట. అవి బ్యాండ్ మేళం కాదు, ఆయన లేపడానికి వాడేటటువంటి తూర్యనాదాలు, మద్దెలలు, కొమ్ము గోరాలు, వీణలు, ఇవన్నీ ప్రాతకాలంలో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ వాయించేవాళ్ళు వాయిస్తారన్నమాట. కొందరు చక్కగా మద్దెలు వాయించారు, కొందరు వీణ వాయిస్తున్నారు, కొందరు పాటలు పాడుతున్నారు, కొందరు వేదం చదువుతున్నారు. ఈ శబ్దములు విని, ఈ మంగళ ధ్వనులు విని రావణుడు టక్కున లేచిపోయాడు. లేచే సమయానికి వాడి పంచె సర్దుకున్నాడు, జారిపోతున్న పంచెను చేత్తో పట్టుకున్నాడు, గొలుసులు సర్దుకున్నాడు. ఈ పైన ఉత్తరీయం ఉంటుంది, ఆ ఉత్తరీయం జారిపోతుంటే ఊరికి అలా పైరు వేసుకున్నాడు. ఎందుకని? ఇంకా మత్తు దిగలేదు వాడికి. అయినా ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున లేస్తాడు. అందువల్ల లేచి లేవగానే మత్తు అలా కాస్త కాస్త సవరించుకుంటూ దించుకుంటూ లేచాడు. ఇది వరకు తెల్లవారుజామున లేవగానే ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎంత తాగినా, ఎంత కామంతో ఉన్నా, ఏది సీత రానికేతం, శతకోటి లింగములకు పూజ చేసేవాడు,
ఒకేసారి శతకోటి లింగాలు ఎక్కడ ఉంటాయండి అని కొందరు అడిగారు. అడిగినోడు బోడిలింగం, అందుకే అలా అడిగాడు. మీరు ఎప్పుడైనా కాశీ పెడితే చూడండి, అన్నపూర్ణ ఆలయంలో యంత్రేశ్వరుడు ఉంటాడు. ఒక్క శివలింగం మీద 10,000 శివలింగములు చిన్ని చిన్ని బొడిపుల కింద చెక్కుతారు. అంటే ఒక లింగాన్ని పూజిస్తే 10,000 లింగాలు పూజించినట్టు. అలా ఒక లింగం మీద 100,000 లింగాలు చిత్రీకరించిన వాళ్ళు ఉన్నారు. మేము అలా చిత్రీకరించాం. లింగం మీద చిన్న చిన్న లింగము గుర్తులు పెట్టుకుంటారన్నమాట. మీరు చూడండి, కాశీ వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. యంత్రేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, వాళ్ళంతా ఒక లింగం మీద 100,000 ఉన్నాయనుకోండి, అటువంటివి 100 లింగాలు పూజిస్తే పక్క పక్కన పెట్టి కోటి అయిపోయింది. అది పెద్ద కష్టం ఉంది. రావణాసురుడు అంటే బలవంతుడికి మహాశక్తి కలిగిన వాడు, ఇక్కడి నుంచి ఇలా నీళ్ళు తల్లితే అన్ని లింగాల మీద పడిపోయినట్టే. అలాంటివి శతకోటి లింగములకు పూజ చేసేవాడు వాడు. కానీ సీతాదేవి వచ్చాక లింగం మర్చిపోయాడు వాడు. శివుడి మీద భక్తి పోయింది. ఇంకా లేవడంతో సీతా సీతా అని ఎక్కడికి వెళ్ళాట. అయినా వాడు కొంతలో కొంత అదృష్టవంతుడే. ఎందుకంటే కామంతో అయినా సీతనే తలుచుకున్నాడు కాబట్టి పుణ్యమే వచ్చింది. ఇంకో పీతం తలుచుకోకుండా అదృష్టమే కదా అది. కాకపోతే ఈ నరకాలు అనుభవించాక వాడు ముక్తి పొందేవాడు. సీతను అనరాని వాటిలో అన్నాడు కాబట్టి. చెప్పారు కదా, గొప్ప గొప్ప భక్తులు కూడా ఇలా భ్రష్టులు అయిపోతుంటారు. ప్రారంభంలో భక్తితో ఉంటారు, తర్వాత భ్రష్టులు అవుతారన్నారు. ఉదాహరణ రావణుడు అనమాట. శివభక్తి విడిచిపెట్టేసి చివరికి ఈ కామంలో పడిపోయాడు వాడు. వాడు లేచి లేవగానే సీతే గుర్తుకొచ్చింది. వెంటనే అప్పటికప్పుడు సీత ఉన్నటువంటి అశోకవనమునకు హుటాహుటిని బయలుదేరాడు. వాడికి ముందు వెనక స్త్రీలంతా లేచి బయలుదేరారు. స్త్రీలు చుట్టూ నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా ఆ తూర్యధ్వనులకు లేచారు. కనీసం ముఖ ప్రక్షాళనాలు లేవు, స్నానాలు లేవు, ఉన్నవాడు ఉన్నట్టే బయలుదేరారు. కొందరు కాగడాలు వెలిగించారు. ఈ కాగడాల కాంతిలో, ఒకటి కాదు 1,000 కాగడాల కాంతిలో వాడు అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది స్త్రీలు ముందున్నారు రావణుడికి, కొంతమంది వెనకున్నారు, కొందరు అటు ఇటు పక్కలనున్నారు. అందరి చేతుల్లోనూ కూడా కరదీపికలు, కాగడాలు వెలుగుతున్నాయి. ఈ కాగడాల కాంతిలో రావణాసురుడి శరీరం విచిత్రంగా వెలిగిపోతుంది. వాడు చూస్తే నల్లగా ఉంటాడు, మెలక రాశిలో ఉన్నాడు. ఒంటి మీద ఉన్న నగలు చూస్తే బంగారపు నగలు ధగధగ వెలిగిపోతున్నాయి. ఈ నల్లగా ఉన్న మనుషులు ఒళ్ళంతా బంగారం వేసుకుంటే ఆ రూపం చూడడానికి 2 గడు సరిపోవట్లేదు. అలా ఉన్నాడు వాడు. కానీ తపస్సు చేసిన కారణం చేత ముఖంలో తేజస్సు ఇంకా పోలేదు, ఇంకా పూర్తిగా తేజస్సు పోలేదు. ఆ తేజస్సు కూడా ఉన్నది. ఈ తేజస్సుతో ఆ దీపాల కాంతిలో వెలిగిపోతూ ముందుకు వెళ్ళాడు ఆయన. ఒక ఆవిడ బంగారపు గొడుగు పట్టుకుంది, ఒక ఆవిడ వింజామర పట్టుకుంది, ఒక ఆవిడ దండం పొత్తుకుంది. రాజుగారు వెళ్ళేటప్పుడు రాజదండం అని ఉంటుంది ఒక కర్ర. ఈ కర్ర లేకుండా రాజుగారు వెళ్ళడు. అందువల్ల దండం పట్టుకుంది ఒకత్తి. కానీ వీళ్ళందరూ తెల్లవారుజాములు లేచినా మామూలుగా వాళ్ళకి తెల్లవారుజాములు లేవడం అలవాటే. కానీ రాత్రి ఓవర్ డోస్లో ఉన్నారు, హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. అందువల్ల వీళ్ళంతా తెగ తాగిన వెహికల్లో నిద్ర మత పరీతక్షో రావణ శ్యోత్తమ స్త్రీయక ఈ తాగుడు వైకము. ఇంకో గంట 2 గంటలు నిద్ర అయితే కానీ నిద్రమత్తు వదలదు. ఈ రెండింటి వల్ల మదము నిద్రతో తూగుతూ నడుస్తారు అనమాట. అటు ఇటు తూగుతూ నడుస్తారు. చేతులు కాగడం ఉన్నా కొంచెం అటు ఇటు కదిలిపోతారు అనమాట. తాగినవాడు ఎలా నడుస్తాడు? తూలుతూ నడుస్తాడు. ఆ తాగుడికి తోడు నిద్ర కూడా ఉంటేనో అదొక విచిత్రమైన తూగుడు. అలా తూలుతూ తూగుతూ నడుస్తున్నారు. వాళ్ళేనా? వాళ్ళ మధ్యలో ఉన్నవాడు కూడా అలాగే ఉన్నట్టువాడు అంటూ తూలుతూ మదపుటి ఎరుగులో నడుస్తాడు. దిక్కుమాల శరీరం మామూలు శరీరం ఏంటండి, మహాకళేవరం. ఈ కళేవరానికి మత్తు తోడయ్యింది. ఈ మత్తుతో పాటుగా ఓ పక్కన నిద్ర, ఇవన్నిటితో కూడి వాడు నడుస్తున్నాడు. అందుకని ఏమన్నారు, నా విచిత్రమైన శ్లోకాలు ఇవి. ఆ విచిత్రమైన శ్లోకాలు చదువుతున్నప్పుడు నవ్వు వస్తున్నమాట నాకు. 19వ శ్లోకంలో 18వ సర్కల్లో రాశారు, సచ కామపరాధీన. రావణాసురుడు పూర్తిగా కామముతో నిండిపోయాడు. సీత మీద కామం తప్ప మరొకటి లేదు వాడికి. కామం ఎక్కువైపోతే కూడా శరీరం తూలుతుంది. తర్వాత సీతాసక్త మనాహ, సీత మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. మదాంచిత గతి రూపభవు, బాగా మదంతో ఉన్నాడు. తెగ తాగిన మత్తు ఇంకా పూర్తిగా దిగలేదు. అందువల్ల మందహ, కొంచెం మెల్లిగా నడుస్తున్నాడు. సాధారణంగా రావణాసురుడు యుద్ధానికి వెళితే మంచి చురుగ్గా విడిపోయి శత్రువుల మీద పడి నరికి పారేస్తాడు. ఇప్పుడు అలా నరికి అంత ఓపిక లేదు, మందంగా నడుస్తున్నాడు అనమాట. మదించిన ఏనుగుల మెల్లిగా మెల్లిగా నడుస్తున్నాడు. అటువంటి వాడిని దూరం నుంచే చూచాడు. అశోకవనం చుట్టూతో కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి కూడా సింహద్వారం ఉంటుందిగా. సింహద్వారం నుంచి శబ్దములు చేసుకుంటూ, నూపురముల శబ్దములు చేసుకుంటూ, గాజుల గలగలలు చేసుకుంటూ ఆడవాడు ముందు అడుగు పెట్టారు. ఆడవాళ్ళ వెనక రావణుడు అడుగు పెట్టాడు. ఆ వెనక మళ్ళీ స్త్రీలు ఉన్నారు, అందరి చేతుల్లో కాగడాలు ఉన్నాయి. ఈ కాంతిలో దూరము నుంచే రావణుడు స్పష్టముగా కనబడ్డాడు హనుమంతునికి. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, ఇదిగో ఈ స్త్రీలతో పాటు రావణుడే వస్తున్నాడు, సందేహం లేదు, వీడు రావణుడే. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చూశాను వీడిని. నిద్రలో ఉన్నప్పుడు కొంచెం శవంలా ఉండడం వల్ల అంత బాగా డీటెయిల్డ్గా వీడి ముఖం తెలియలేదు, ఏదో కొంచెం కొంచెం చూశాను. ఇప్పుడు ఈ కాగడాల కాంతిలో వీడి ముఖము వీడి కళేబరం బాగా కనపడుతున్నాయి, సందేహం లేదు, వీడు రావణుడే. రావణోయం మహాబాహు ఇతి సంచింత్య వానరః సోయమేవ పురాసేదే పురమధ్యే గృహోత్తమే. సందేహము లేకుండా ఇతడు రావణుడే. ఇంత పూర్వం అంతఃపురంలో మంచం మీద పడుకొని గాఢముగా నిద్రపోతున్నప్పుడు వీడిని నేను చూచాను అనుకుని ఒక్కసారి పైనున్న కొమ్మ మీద నుంచి కొంచెం మధ్యలో ఉన్న కొమ్మ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు రావణుడు వస్తే బాగా చూడొచ్చు కనుక. కొమ్మలు దట్టంగా ఉండడం వల్ల, పైగా కొమ్మ నేను దగ్గరికి లాక్కుని ఉండడం వల్ల హనుమంతుడు ఎవరికి కనపడ్డు. ఆయనేమో పిల్లెంతున్నాడండి, పైగా అవన్నీ కొమ్మలు దట్టంగా ఉన్నాయి, పైన అక్కడ ఎవరో ఉంటారని ఎవరికి తెలియదు. అందువల్ల ఆ దట్టమైన కొమ్మల మధ్యలో దాక్కుని కొంచెం కిందకి దిగి దాక్కుని చూస్తున్నాడు. ఇంతలో రావణుడు అక్కడికి అడుగు పెట్టాడు. రావణుడు చూడగానే ఒక క్షణకాలం అసహ్యము కలిగింది, దానితోడు కాంతి ఆకర్షించింది కూడా. వాడక్కడికి వస్తూ ఉంటే అప్పటిదాకా చెట్టు కింద కూర్చుని శోకిస్తున్న సీత ఉరిక్కి పడిపోయింది. వచ్చాడు మళ్ళీ పొద్దున్నే దరిద్రుడు అనుకున్నది. లేవగానే చేతులు నలుపుకుని ముఖం చూసుకోవడం అలవాటు వాడికి, చేతులు చూసుకోవడం అలవాటు, రాముడిని ఆ చేతుల్లోనే చూసుకోవడం అలవాటు. ఇప్పుడు వీడు పొద్దునే వచ్చి పడ్డాడు, పాపిస్తాడు. వృద్ధుడు లేవగానే ఏ రావణాసురుడినో చూస్తే ఏమిటి, నరకానికి పోవాలని కోరుకుంటే వృద్ధుడి లేవగానే రావణాసురుడు లాంటి వాడి పటాలు ఎదుర్కొండం అంటే, రాముడు రావణాసురుడు చంపుతున్న దృశ్యం ఉందనుకోండి, అందులో రావణాసురుడు కనపడకుండా రాముడు కనపడితే అదృష్టం, రావణాసురుడు కనపడితే ఎలాగా. లేదా మన బొమ్మలు మనం చూసుకుంటే ఏమిటి, అది దరిద్రమే. మన ఫోటోలు ఎప్పుడు కనపడతాయి. అందుకే పూర్వం పడక గదిలో అంటే ఇంట్లో పడుకునేటటువంటి గదిలో, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే కానీ పడక గది అంటే తెలియదు, బెడ్రూమ్, బెడ్రూమ్లో ఏ వైపు చూసినా భగవంతుడిని పెట్టేవారు అన్నమాట. బెడ్రూమ్లో దేవుడు ఉండకూడదట అని ఎవడో చెప్పాడు ఈ మధ్యలో ఒకడెవడో, వాడో దరిద్రుడు, ఎవడు పడితే వాడు వాస్తు గురించి చెప్పాడు. ఎప్పుడు పడక గది నిండా భగవంతుడి యొక్క పటాలు ఉంటే రెండు లాభములు, భార్యాభర్తలకి సంతానం కలిగితే ఈ భగవంతుడు చూడడం వల్ల వచ్చిన పుణ్యం వల్ల పుట్టేవాడు ఉత్తముడు పుడతాడు. వృద్ధుడు లేవగానే ఎదురుగుండా ఏ వైపు చూసినా ఎక్కడో చోట కృష్ణుడు రాముడో కనపడతాడు కనుక ఆ రోజంతా శుభం కలుగుతుంది. అంతేగాని మన దిక్కుమాల పెళ్లి ఫోటోలు ఎందుకు అక్కడ, కాబట్టి మన ఫోటోలు వద్దు, అవే పెట్టుకుందాం. దానివల్ల ఎంత లాభం అన్నదండి, ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా సర్వం విష్ణువయ్యం జగత్, భగవంతుడే ఉంటాడు అక్కడ. దానివల్ల ఆనందం కూడా కలుగుతుంది. నాకైతే అదే ఇష్టం అన్నమాట. కాళ్ళ దగ్గర విష్ణు ఉన్నాడా, తల దగ్గర విష్ణు ఉన్నాడా, ఇదేం పట్టించుకోకండి. అక్కడ ఎత్తుగా గోడ మీద ఉంటాడు, నీ కాళ్ళేమి ఆయనకేం తగలవు. లేవగానే అప్పుడు ఎదురుగుండా ఏ వెంకటేశ్వర స్వామో విష్ణువో శివుడో నీకు ఇష్టదేవత కనపడతాడు. అప్పుడు ఆ పూట కలిగే ఆనందమే వేరు కదండి. లేదా మీకు ఇష్టడైన సద్గురువు యొక్క పటమైనా పెట్టుకోండి, పర్వాలేదు. అంతేగాని ఇంకెవరో పెట్టుకోకండి. తల్లిదండ్రుల పటాలు కొంతవరకు పర్వాలేదు, మానవులైనా తల్లిదండ్రులు కూడా పూజ్యులు అని చేస్తారని చెబుతున్నది కనుక. అంతేగాని అంతసేపు ఈ మానవుల ఫోటోల వల్ల ఏం ఉపయోగం లేదు. ఈవిడ ఉలిక్కిపడి వెంటనే ఏం చేసింది, ఈ రెండు చేతులతో ఇలా వక్షస్థలం కప్పుకుంది, తన వక్షోజములు ఇవి కనపడకుండా కొంచెం పక్కకి తిరిగి ఇలా కప్పుకొని ముడుచుకుని కూర్చుంది పాపం. అంటే వాడి మీద అంత అసహ్యం, వాడు తన శరీరం చూడడం కూడా ఇష్టపడలేదు. వాడు యగాదిగా చూస్తూ ఉంటే ఆ చూపులు ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి ఆవిడికి. అందుకని వణికిపోతూ వంగిపోయింది, శరీరాన్ని కప్పుకున్నది. ఎలాగా ప్రవాతే కదళీయత, అరటి తోట చూశారుగా మీరు, గట్టిగా గాలేస్తే అరటి చెట్లు ఏమవుతాయి, విరిగి కింద పడిపోతాయి. పెద్ద తుఫాను గాలికి కంపించిపోతున్న అరటి చెట్టులో ఉందటి పాప వాడు. అంటే ఎంత భయపడుతుందో వాడు చూసి పాపం. అలా దీనముగా దుఃఖిస్తున్న ఆవిడ దగ్గరకు వచ్చాడు రావణుడు. సీత వాడిని చూచి కూడా ఏమి చెక్కు చెదరకుండా మనస్సు మరలకుండా గుర్రముల పగ్గములు గట్టిగా పట్టుకున్న సారథిలో ఉన్నది. అంటే వాడి మనస్సులో వాడికి లొంగాలనే కోరిక లేదు, వాడు పెట్టే భయమునకు కానీ వాడు లంచాలు చూపిస్తే ఆ లంచాలకి లొంగాలని కానీ లేకుండా తన మనస్సును అదుపులో పెట్టుకున్నది.
ధూప్యమానం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా.
ధూమకేతు అని ఒక గ్రహం ఉన్నది, తోకచుక్క వంటి ఒక గ్రహం అన్నమాట. తోకచుక్క కాదు, అదొక గ్రహం. ఈ ధూమకేతు అనే పేరు కలిగిన గ్రహం అప్పుడప్పుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకుంటుంది. రాహువు చంద్రుణ్ణి అలాగే కేతు సూర్యుణ్ణి పట్టుకున్నట్టే ఈ ధూమకేతు అనే గ్రహం రోహిణి నక్షత్రాన్ని పట్టుకుంటుంది. అప్పుడు కాసేపు రోహిణి వణికిపోతుంది. అలా ధూమకేతువు చేత పట్టుకొనబడినటువంటి రోహిణి వలె వణికిపోయింది ఆవిడ. కానీ ధూమకేతు ఎక్కువసేపు పట్టుకోడు రోహిణిని, అలాగే వీడు కూడా ఆవిడ ఎక్కువ కాలం బంధించలేడు అని అంతరార్థం అన్నమాట. ఇంకా ఆవిడ ఎలా ఉందో ఇంతో పూర్వం చెప్పినవే మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాడు. అభూతేన అపవాదేన కీర్తిన్ నిపతితామివ. అభాండం వల్ల కీర్తి తొలగిపోయినట్టుగా ఉందట. ఒక్కోసారి మనకి అపవాదం నెత్తిమీద పడింది, మనం చెయ్యని తప్పుడు పని చేసినట్టుగా మన మీద ఎవడో అభాండం వేశాడు, దానివల్ల కీర్తి కొంత నశిస్తుంది కదా, ఆ నశించిపోయిన కీర్తి వలె ఉన్నదట. అభ్యాసం చేయకపోవటం వల్ల మర్చిపోయిన విద్యను ఉందిట. కొంతకాలం చదవకపోతే మనం చదువుకున్న విద్యను మర్చిపోతాం, అలా ఉందిట. పూజాద్రవ్యాలు తగినంతగా లేని పూజలో ఉందిట. ఏ ద్రవ్యం లేకుండా పూజ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉందిట. ఇలా ఆవిడని చూచాడు రావణాసురుడు. ఇప్పుడు చూస్తున్నది రావణుడు. ఆవిడ ఇంకా ఎలా ఉంది, ఏకయ దీర్ఘయ వేణ్య, ఒకే జడ, పొడుగ్గా ఉంది ఆ జడ. ఆవిడ జుట్టు మాత్రం పొడుగ్గానే ఉందండి, ఎన్నాళ్ళైనా జుట్టు అలాగే ఉంది, ఒకే పొడవైన జుట్టు అన్నమాట. వేసుకున్నది ఒక జడే, కానీ ఆ జడ పొడవైన జడ. నీలయ నీరదాపాయి, పైగా ఆ జడ కూడా ఎలా ఉంది, నల్లని మబ్బులో ఉంది. ఇప్పుడు ఈ సీతాదేవి ఎలా ఉందంటే, ఈ భూదేవి వర్షాకాలం పూర్తయ్యాక నల్లని చెట్లతో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సీతాదేవిని చూస్తే భూమిలో ఉంది, ఆవిడ తల వెంట్రుకలు వృక్షాల్లో ఉన్నాయి, ఆ నల్లని తల వెంట్రుకలు నల్లని చెట్లలో ఉన్నాయట. చూసారు భూదేవి పుత్రిని భూదేవితోటే పోల్చాడే.
ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనాం.
పాపం ఈ లంకలో ఒక అడుగు పెట్టాక ఒక్కనాడు వేరే అన్నం తినలేదు కదా. ఏదో ప్రారంభంలో ఇచ్చినటువంటి ఇంద్రుడు ఇచ్చిన అమృతం ఒకటి ఉన్నది, ఆ అమృత ప్రభావం వల్ల బతికింది కానీ లేక లేదు, వేరే ఆహారం తీసుకోకుండా ఉన్నది. ఆహారం లేకపోవటం వల్ల కృషించి ఉన్నది, శోకంతో కన్నీళ్లు కారుస్తున్నది, కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటుంది ఎంతకాలముగా. ఇంకా ఆవిడకి మిగిలింది ఏమిటి, ఆహారం అంటే రామనామమే ఆవిడకి ఆహారం. నిరంతరం రామ 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 అంటున్నది. ఆ రామనామం తప్ప వేరే ఆహారం లేదు, రామనామం అనే ఆహారం తప్ప మరొక ఆహారం లేదు. తినకున్న రామయ్యను అంటే ఇదన్నమాట. అటువంటి సీత దగ్గరికి రావణాసురుడు వచ్చాడు, ఎంతో కామాన్ని ప్రేమని ప్రదర్శించాడు. నిజానికి వాడి గొంతు కఠినమైనదే, కానీ ఇప్పుడు మాత్రం మృదువుగా మార్చుకున్నాడు. మార్చుకొని ఇలా అన్నాడు,
మాం దృష్ట్వా నాగనాసోరు గోగమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేదుం త్వమిచ్చసి.
ఓ సీత పరమసుందరి, నన్ను చూడగానే రెండు చేతులతో నీ వక్షస్థలం కప్పుకుంటావు, కనీసం వక్షస్థలం కూడా చూడడానికి నేను నోచుకోలేదా, ఎందుకు ఇలా ముడుచుకుపోతావు భయపడిపోతావు. అయ్యో నేనేమో నిరంతరం నీ మీద కామంతో నిద్ర పట్టక బాధపడుతూ ఉంటే నువ్వు నన్ను చూడటంతో అడిగిపోయి నీ ముఖం చూపించు అవయవాలు కనపడకుండా చేస్తావు. ఇక్కడ భయపడవలసిన అవసరం ఏమున్నది, ఇక్కడ మనుష్యులు లేరు, కనీసం మా రాక్షసులు కూడా లేరు, ఈ రాక్షస స్త్రీలు ఉన్నారు తప్ప వీళ్ళు నీ కాపలవాడు నీ దాసులు, నేను తప్ప పరాయి పురుషుడు ఇక్కడ ఎవడైనా ఉన్నాడా, మరి ఎందుకు భయపడతావు నన్ను చూచి. ఆవిడేమో లోపల అనుకుంటుంది, ఓ దౌర్భగ్యుడు ఆ పరాయి వాళ్ళ కంటే నువ్వే దరిద్రుడు విరా, నేను దూచి భయపడుతున్నాను, నల్లలేకపోతుంది, ఇంకా ఈ లోపు వీడు అంటున్నాడు అనమాట, నీకెందుకు భయం, నేను ఒక్కండేగా. పైగా మా రాక్షసుల గొప్పతనం నీకేం తెలుసు, మా రాక్షసుల వంటి జాతి ప్రపంచంలో మరొకరుండరు, అందరిలోకి మేమే గొప్పవాడ. సధర్మో రాక్షసాం భీరు, మా ధర్మం ఏమిటో తెలుసా, మా రాక్షసుల యొక్క లక్షణం పరాయి వాళ్ళని ఆడవాళ్ళని బలాత్కారంగా ఎత్తుకొస్తాం. గమనం వా పరస్త్రీణం, ఎప్పుడు పరస్త్రీలను అనుభవించడమే మా లక్షణం, లేదా హరణం, ఇతరులను చంపడం, వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయి వాళ్ళ మతాన్ని తిట్టి ఆ మతాన్ని మాలోకి లాక్కురావడానికి ప్రయత్నించడం, వాళ్ళకి దరిద్ర పుస్తకాలు పంచిపెట్టడం, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకురావడం, లవ్ జిహాద్ అనే పేరుతోటి ప్రకటించడం, ఇవన్నీ మా లక్షణాలు. మేము రాక్షసులం, మేము ఎంతసేపు ఇతరుల భార్యలను పట్టుకురావడంలో మాకు ఆనందం ఎక్కువ. ఇంత స్పష్టంగా చెప్పేసేటండి, రాక్షసుల యొక్క లక్షణం ఇది. గమనం వా పరస్త్రీణం అన్నాడు అంతే, పరస్త్రీలను పొందడమే మా లక్షణం. మాకు మా భార్యల దగ్గర ఆనందం ఉండదు, పరాయి వాళ్ళ దగ్గర ఆనందం ఉంటుంది. ఇంక ఈ దౌర్భాగ్యుని ఏమంటాడు మనం, వాడు స్పష్టంగా చెబుతుంటే సిగ్గు లేకుండా చెబుతుంటే, అటువంటి వాడిని ఎన్నుకున్న వాళ్ళని మన ఏమనలసు. మైథిలి అది పక్కన పెట్టు, నేను ఇప్పుడు అన్న మాటలు భయపెట్టడానికి అనడంలా, నేను పరస్త్రీలను అపహరించడం, వాళ్ళని బలాత్కరించడం మా రాక్షస లక్షణం అని నీకు చెప్పడం యొక్క ఉద్దేశం నేను భయపెట్టడం కాదు, నాకు నిజంగా నువ్వు అంటే ఇష్టం, కామం, అయినా నేను నిన్ను బలాత్కరించను, నీ అంతట నువ్వు మనస్సు మార్చుకుని నాకు భార్య అవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను. మన్మధుడు నా మీద ఎన్నో పూలబాణములు వేశాడు, దానివల్ల నాకు కామం రెచ్చిపోయి వికారమైపోయింది, అయినా ప్రేమ లేని నిన్ను తాకను. అసలు కారణం చెప్పడవాడు, బ్రహ్మశాపం ఉందనే విషయం చెప్పడం, నేనే నీకు గడువిచ్చా, నీ మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. నీకు 12 నెలలు గడువు ఇచ్చాను, అప్పుడే 10 నెలలు గడిచాయి, ఇంకా 2 నెలలు ఉంది నీకు, ఈ 2 నెలల్లోపు నువ్వు మనస్సు మార్చుకుని నా అంతఃపురానికి వస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అందరినీ బలాత్కరించే లక్షణం కలిగిన నేను నిన్ను ఒక్కదాన్ని ఎందుకో బలాత్కరించలేకపోతున్నాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవి నేహ భయంకార్యం, నన్ను నమ్ము, ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించకూడదా, ఎంత బతిమాలుతూ ప్రేమించో ప్రేమించో అంటూ ఉంటే ఆ మాత్రం నన్ను ప్రేమించకూడదా. అయ్యయ్యో, ఈ కామం అనేది పురుషులకి ఎలా వస్తుందో తెలియదు, కానీ దీనివల్ల అవతల వాళ్ళు ఎంత అవమానించినా వాడు వెంటే పుడుతూ ఉంటాడు పురుషుడు సిగ్గు లేకుండా కదా అన్నాడు మళ్ళీ. ఈ పురుషుడికి కొన్ని బలహీనతలు ఉంటాయట, ప్రేమ అనేది అందులో ఒక బలహీనత. ఈ ప్రేమతో వెంటబడతాడు స్త్రీల వెంట, వాడు చీపో ఇదిగో చెప్పు దవడ పగులుతుంది అన్నా సరే ఇంకొకసారి ఆలోచించవా అంటాడు. ఈ దిక్కుమాల ప్రేమ నాకెందుకు వచ్చిందో అని రావణుడు తన తాను వెళ్ళి నిందించుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి దానివి, స్త్రీ రత్నవసి వైవం భూహు, నువ్వు స్త్రీ రత్నానివి, ఆడవాళ్ళలో గొప్పదానివి. గొప్ప అనేదానికి రత్న శబ్దం వాడతారు, స్త్రీ రత్నం అంటే స్త్రీలలో గొప్పది. నా శరీరానికి నీలాంటి స్త్రీరత్నం అలంకారం అయితే ఎంత బాగుండును, చాలా గొప్ప మాట కదా, శరీరానికి రత్నాలు అలంకారం. అలాగే నువ్వు నా భార్య అయితే ఈ పురుషుడు అనేటటువంటి శరీరమునకు ఈ స్త్రీరత్నం ఒక ఆభరణం కాదా. వైదేహి, మైథిలి, నువ్వు ప్రేమతో నన్ను వరించు, నన్ను తాకు, నా వెంటపడు, నాతో కలిసి ఈ లంకానగరంలో ఉన్న భోగాలన్నీ అనుభవించు. నీకు ఇంకో రహస్యం చెప్పనా, మీ నాన్న జనకుడు ఒక చిన్న సామ్రాజ్యం పరిపాలిస్తున్నాడు, మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు, నువ్వు గనక నా పట్టమహిషి అయ్యావా, భూమండలం అంతా జయించి మీ నాన్నగారికి పట్టాభిషేకం చేయిస్తాను, నీ వల్ల మీ డాడీ హాయిగా సింహాసనం మీద తన బాడీని ఉంచుకుని లోకాన్ని పరిపాలించగలుగుతాడు. జనకాయ ప్రదాస్యాన్ని, ఒక్క జనకుడికి సామ్రాజ్యం ఇస్తాను అంటే పుట్టింటి వారంటే సహజంగా ఆడవాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా, అలా పొట్లో వేసుకుందాం అనుకున్నాడు వీడు. నువ్వు నన్ను ప్రేమించావా, నా భార్య అయ్యావా, మీ నాన్నకి ఎంతో లాభం చేకూరుస్తాను, ఈ భూమండలానికి అతన్ని మహారాజుని చేస్తాను, దానితో పాటు నువ్వు సుఖంగా ఉండొచ్చు. నువ్వు నన్ను కాదంటే ఎప్పటికీ ఇక్కడే పడి ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నాకు సాటి వచ్చే పరాక్రమవంతుడి ప్రపంచంలో మరొకడు లేడు, నాతో యుద్ధం చేసేవాడు ఎవడున్నాడు అనుకుంటున్నావు, 7 సముద్రముల మధ్యలో ఒక్కడిని చూపించు నాతో యుద్ధం చేసి బతికేవాడు. ప్రస్తుతానికి ఇక్కడికి తెలియట్లేదు పాపం, వచ్చాక తెలుస్తుందనుకోండి, అప్పుడు తెక్క తీరుతుంది. ఈ లోపలగే బాగుతారుగా. పాపాత్ముల మాటలు అలాగే ఉంటాయి. కీచకుడు ద్రౌపదితో ఏమన్నాడు తెలుసా? భీముడి చేతిలో తెచ్చేదాకా వనిత ఏనొక పలుకు పలుకు కదా, ఏది వాళ్ళ అక్కతో అంటాడు ఈ మాట పైగా. వాళ్ళ అక్క సుదేష్ణ, ఒరే నాయన ఆ సైరంధ్రికి ఐదుగురు భర్తలు ఉన్నారట్రా, వాళ్ళేమో ఆవిడని రక్షిస్తారట, నువ్వు ఆవిడ వెంట పెడితే నిన్ను పిండిబొద్ధం చేసి చంపేస్తారట్రా, తమ్ముడు నువ్వు చచ్చిపోతావు నాకు బెంగగా ఉందంటే వాళ్ళ అక్కతోటి అన్నాడు వాడు. వనిత ఏనొక పలుకు పలికెదా చతుర్వారాసి మధ్యం గుణం, ఏకంగా నాలుగు సముద్రాల మధ్యలో ఒకటిగా వాడు ఎరిగిన ప్రపంచం మరి పాపం. అందుకని ఏమన్నాడు, నేను చెప్పే మాట విను, ఈ నాలుగు సముద్రాల మధ్యలో ఘన బాహా బలమొప్ప నన్ను చనకంగా ఒక్కడు లేని ఎవ్వరికి తెల్లము కాదే దాని మగలం వజ్రాహతింగూలు శైల నికాయంబన మద్భుజ సమద లీలం కీటడంగించదని అన్నాడు. ఏకంగా నేను చెప్పే మాట విను అక్కయ్యో, ఈ నాలుగు సముద్రముల మధ్యలో ఉన్న భూమండలంలో నాతో బాహుయుద్ధం చేసి బతికేవాడు ఒక్కడు లేడు. దాని భర్తలను వజ్రాయుధంతో ఇంద్రుడు పర్వతాల రెక్కలు తెగ్గొట్టి కింద వారేసినట్టుగా చంపి అవతల పారేస్తాను. నా భుజ పరాక్రమంతో దాని భర్తలు ఐదుగురిని తుక్కు తుక్కు చేసి చంపేస్తాను. దాని భర్తలు నిజంగా పర్వతాల లాంటి వాళ్ళు అవ్వచ్చు, కానీ నేను వజ్రాయుధాన్ని అన్నాడు. ఆ తర్వాత భీముడు వచ్చి కొట్టగానే వీడు కాస్త పూరి పిండి అయిపోయాడు. మళ్ళీ ఒక నాలుగు చూరేదాకా మనం గొప్పవాడు అనుకుంటాం అనమాట, మహానుభావులు అనుకుంటాం. ఎప్పుడో తగులుతుందో ఒకసారి పిచ్చి పనులు చేస్తే నేను చెప్పేది, మంచిగా ఉంటే ఏముంటుంది, ఎదురు దెబ్బలు ఎదురుకుంటే నన్ను మించిన వాళ్ళు లేడు, నేను ఎవరినైనా ఏదైనా చేస్తానో నాకు తిరుగులేదు అనుకుంటే ఎందుకు ఉండదండి. ఎంత భయంకర రాక్షసులు తెచ్చారు, దుర్యోధనుడు తొడలు విరిగి కూలిపోలేదా, ఏ రావణాసురుడు కుప్ప కూలిపోలేదా, హిరణ్యకశిపుడు హిరణ్యక్షుడు చస్తాడని ఎవడన్నా అనుకున్నారా, హిరణ్యకశిపుడిని ఇంకెవరూ చంపలేరు అనుకుంటే స్తంభంలో వచ్చి చంపి అవతల పారేసిపోయాడు. ఆయన వాడిని చంపడానికి ఇంకో రూపం ధరించాడు. ఇంక వీడిని ఎవరు ఏం చేయలేరు అనుకున్నప్పుడు, వాడు అవతల వాడు విజృంభిస్తున్నప్పుడు భగవంతుని వాడిని ఎముకలు కనపడకుండా చేస్తాడు. కాబట్టి అనుక్షణం ధర్మం ధర్మం ధర్మం, దాన్ని వీలున్నంత వరకు పాటించాలి. గొప్ప ధర్మం చేయకపోయినా పర్వాలేదు, కనీసం కొంత ధర్మం చేయకుండా ఉన్నా చాలు. ఈ మూర్ఖుడు అలా పలికాడు, ఈ ప్రపంచంలో నాతో సాటి వచ్చేవాడు ఒక్కడు లేడు. ఏమున్నది రాముని దగ్గర ఓ మనిషి, తిండి తిప్పాలేక ఈ మధ్యన నీకోసం ఏడ్చేచ్చు కొమిలిపోయి ఉంటాడు, ఈ పాటికే చచ్చిపోయినా ఉండొచ్చు లేదా బతుకున్నా ఈ లంకకి రాలేడు, వస్తే ఒక దెబ్బకి మరణిస్తాడు. ఇంకో మాట, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావటం లేదో నాకు తెలుసు, రాముడు వస్తాడని నిన్ను మరలా తీసుకు పెడతాడని నీకు ఆశగా ఉన్నదేమో, అది అసంభవం. నా చేతుల నుంచి రాముడు నిన్ను తప్పించడం అనేది ఎప్పటికీ కుదరదు. నచాపి మమ హస్తాత్ త్వాం ప్రాప్తుం అర్హతి రాఘవః, రాఘవుడు ఎప్పటికీ నా చేతులలో నుంచి నిన్ను విడిపించి తీసుకెళ్ళలేడు. హిరణ్యకశిపు కీర్తిం ఇంద్రహస్తగతామివ, పూర్వం ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్యని పట్టుకుపోయాడు, అంటే లీలావతిని హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నప్పుడు పట్టుకుపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి హిరణ్యకశిపుడు ఇంద్రుడిని బెదిరించి తీసుకొచ్చాడు తన దగ్గరికి. ఈలోపు రా అంటే వీడికి పూర్తిగా తెలియదులేండి, పురాణం కొత్తగా తెలియదు అనుకుంటారు వీడికి. నిజానికి హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు పట్టుకుపోతుంటే నారదుడు రక్షించాడు. నారదుడి దగ్గర నుంచి తర్వాత ఆయన తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. కానీ వీడు ఏమంటున్నాడు, ఈ తాగిన మేకను తెల్లవారుజామునికే తీరలేదు, పైగా కామంతో ఉన్నప్పుడు, కామంతో ఉన్నవాడు పురాణం ఏ చెప్తాడు, అటువంటిప్పుడు వీడు చెప్పే పురాణం ఇది. అందుకని ఏమన్నాడు, హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు పట్టుకుపోతే అప్పుడు హిరణ్యకశిపుడు తన భార్యను తెచ్చుకోగలిగాడు, కానీ నా చేతిలో చిక్కిన నిన్ను మాత్రం రాముడు పట్టుకెళ్ళలేడు. ఏం పోలికిది, విచిత్రమైన పోలికిది. ఇంద్రుడి చేతిలో ఉన్న భార్యని హిరణ్యకశిపుడు తెచ్చుకోగలిగాడు, కానీ నా చేతిలో ఉన్న నిన్ను మాత్రమే పట్టుకెళ్ళలేడు. అంటే అక్కడికి ఏదో పెద్ద వీడు ఇంద్రుడులేగా, ఇంద్రుడు పట్టుకుపోయిన భార్యనైనా హిరణ్యకశిపుడు పట్టుకెళ్ళాడు, కానీ రాముడు హిరణ్యకశిపుడు అంత పరాక్రమవంతుడైనా నేను పట్టుకెళ్ళాడు అన్నాడు. కానీ ఈ మూఢుడికి విషయం తెలియదు కనుక ఆ మాట అన్నాడు. పోని రాముడు దేంట్లో నాకు సాటి వస్తాడు, నా రామస్ తపస్సా దేవి, నాతో తపస్సులు సాటి వస్తాడా, నేను చేసిన తపస్సు ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేదు, తపస్సులో నన్ను మించిన వాడు లేడు, అందుకే బ్రహ్మ నాకు అన్ని వరాలు ఇచ్చాడు. పోని నా బలేన బలం, బలంలో కూడా
రాముడు నాకు సాటాడు, నా శరీరం చూడు, నా చెయ్యి చూడు, నా జబ్బ చూడు, ఈ జబ్బ ఒక పెద్ద దెబ్బలా ఉంది. రాముడు పక్క చిక్కి ఉంటాడు. ఇంకా నా విక్రమై నా పరాక్రమంలో కూడా నాకు సాటి వచ్చేవాడు ఎవడూ లేడు. రాముడు పరాక్రమములో కూడా నాకు సాటిరాడు. ధనేన ధనంలో రాముడు నాకు ఏ విధంగానూ సాటిరాడు. నా డబ్బు ఎక్కడ, ఆయన డబ్బు ఎక్కడ, వాడికి తెలియని లక్షణం ఏంటంటే పిచ్చాడు ఈ లక్ష్మీదేవి ఇవ్వడం తెలియదు వాడికి. అసలు ఈ ధనమంతా లక్ష్మి, ఆ లక్ష్మీయే సీత, అయినా మూఢుడు కదా వాడు. ధనంలో రాముడు నాకు సాటిరాడు, నా దగ్గర బోలెడంత ధనం ఉంది, లంకంతా బంగారాలు నవరత్నాలు అన్నీ అవే కదా. ఇంకా తేజస్సులో సాటిరాడు, కీర్తిలో కూడా నాకు సాటిరాడు. నా కీర్తి ఎక్కడ, వాడి కీర్తి ఎక్కడ, నిజమేలేండి, వీడి కీర్తి నవరంధ లాంటివి. రాముడిదేమో పవిత్రమైన కీర్తి, ఈ దౌర్భాగ్యుడిదేమో కామకీర్తి, అది ధర్మకీర్తి. అయినా వాడు ఏమనుకుంటాడంటే తన కీర్తి జగత్తంతా వ్యాపించింది అనుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలీదు, లొంగిపోయి నా వెంటరా, పేబా నాతో కలిసి తెగతాగు. మొత్తం ఈ మధ్యన ఓపెన్ చేసాంగా, ఏ బ్రాండ్స్ కావాలంటే ఆ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి నాతో పేబా తాగు, విహర విహరించు, రమస్వ రమించు, భుంక్ష భోగాను భోగాలు అనుభవించు. ఎన్ని భోగాలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ హాయిగా అనుభవించు. ధన నిశ్చయం, నా దగ్గర బోలెడంత ధనం ఉన్నది, అదంతా నీకు ఇచ్చేస్తాను. మయి లలలనే యథాసుఖంతం త్వయిత సమేత్య లలంతు బాంధవాస్తే, నువ్వు ఒక్కదానివే కాదు, నీ బంధువులు, నీ మిత్రుడు, నీ స్నేహితులు, నీ స్నేహితురాడు వీళ్ళందరితో కలిసి నాతో ఇక్కడ సుఖంగా బతకచ్చు, వాళ్ళందరికీ నీ భోగాలు పంచిపెట్టవచ్చు. ఓ లలనా, నాతో హాయిగా భోగాలు అనుభవిస్తూ 10 కాలాలు సుఖంగా ఉండు. ఇక్కడ చూడు, చెట్లు ఉన్నాయి, ఈ చెట్లకి ఋతువుతో సంబంధం లేకుండా ఎప్పుడు పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, ఈ ప్రాంతం అంతా చల్లగా సుఖంగా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్ల మధ్యలో మన ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకు తిరుగుదాం, చెట్టు మధ్యలో చెట్టా పట్టాలు వేసుకుని చెట్టు లెక్కగలవా పుట్ట లెక్కగలవా అని పాడుకుంటే ఎంత ఆనందం అని చెప్పాడు సుస్పష్టంగా. కుసుమిత తరుజాల సంతతాలి అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి చెట్లని కూడా ఋతువులతో సంబంధం లేకుండా నిరంతరం పుష్పించేలా ఫలించేలా చేశాడు వాడు. ఇవన్నీ విన్నదాన్ని ఒక్క క్షణం దుఃఖంతోనే కుమిలిపోతున్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా, శోకం ఉన్నప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ఇలా అన్నదాన్ని. ఇది కొంచెం కష్టమైన విషయమే. ఏది కష్టమైన విషయం, దుఃఖము ధైర్యము ఒకేసారి ఉండడం. ఓ పక్కనేమో రావణాసురుడి మాటలకి శరీరం వణికిపోతుంది, కంపించిపోతుంది, దుఃఖంతో ఆర్తురాలైపోయింది, అయినా మనస్సు మాత్రం దృఢంగా ఉంది. మనస్సు దృఢంగా ఉండడమే గొప్ప కదా, శరీరం దృఢంగా లేకపోయినా. అప్పుడావిడ వాడికి సమాధానం ఇచ్చింది. సమాధానం ఇద్దామా అంటే ఆవిడకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పాపిష్టివాడితో ముఖాముఖి చూస్తూ మాట్లాడకూడదట. పుణ్యాత్ములమైతే మన ముఖం పరాయి పురుషుడైనా చూస్తే తప్పులేదు, కానీ వాడు పరమనీచుడు, త్రాగుబోతు, పరస్త్రీ లోలుడు, పరమదుష్టుడు, వాడిలో లేని దుర్గుణం అంటూ లేదు. అటువంటి వాడితో మాట్లాడకూడదు, సమాధానం ఇవ్వకపోతే వాడు వదలడు. అందుకని అక్కడంతా గడ్డి ఉంది, లాన్ కదా అది, అందులోంచి గడ్డి పరగ తీసింది, ఓ గరిక పోస అడ్డంగా పెట్టుకుంది, దిక్కుమాల గరికని అడ్డంగా పెట్టుకుని వాడిని గరికతో సమానంగా, గడ్డిపోచతో సమానంగా చూస్తూ ఇలా అన్నది. తృణమంతరత కృత, ఒక తృణమును అడ్డం పెట్టుకున్నది. నిజంగా గడ్డి ఎంత మంచిదండి, గడ్డి తేలిగ్గా చూస్తాం కానీ ఆ గడ్డి తిని ఆవులు పాలు ఇస్తున్నాయి, కానీ వీడు గడ్డి గరుస్తున్నాడు ఆ పాలు తాగి, ఎంత దుర్మార్గుడు వీడు ఆలోచించాడు ఒకసారి. పశువులు ఎంత గొప్ప అంటే మనం ఎందుకు పనికిరామని అల్పంగా చూచే గడ్డి తిని ఫుడ్ మనకి ఇస్తున్నాయి, కానీ మనము ఆ పశువుని బతకనబట్టం లేదు. అందుకే గడ్డి తినే పశువుల కంటే ఈ దుర్మార్గులైన నీచులైనటువంటి జీవులే పాపాత్ములు కదా అనిపిస్తుంది అంటాడు పురాణాలు. వీడికి మధ్యలో ఇలా గడ్డి పరక అడ్డం పెట్టి, తెర అడ్డం పెట్టుకోవడానికి లేదుగా అక్కడ, అందుకని గడ్డి పరక వాడికి తనకి మధ్యలో పెట్టి వాడితో ఇలా మాట్లాడడం మొదలెట్టేది. కారణం ఏమిటి అని చాలామంది అనుమానంతో అడిగారు. ఒరే నువ్వు గడ్డి పరక కంటే నీచుడివిరా, నేను గడ్డి పోతలో చూస్తున్నానని ఒక అర్థం, పర పురుషుడివి నీచుడివైన నీ ముఖం చూడటానికి ఇది నాకు ఒక తెర, ఇదొక మేలి ముసుగు అని చెప్పడానికి పెట్టుకున్నది. రెండవది, మూర్ఖుడా నీకు తెలియదేమో ఈ గడ్డి పరక వరకాతలు ఉన్న కథ, పూర్వం కాకాసురుడు అనేవాడు నా వెంటబడ్డాడు. మనం చెప్పుకున్నాక విషయం ఎక్కడ చెప్పుకున్నాం, సుస్పష్టముగా అయోధ్యాకాండలో చెప్పుకున్నాం. ఒక కాకి పొడిస్తే కాకి మీదకి తృణం వేశాడు, గడ్డి పరక వేశాడు,
గడ్డి పరకతో కాకాసురుణ్ణి చివరికి తన కాళ్ళు పట్టుకుని కాకా పట్టేలా చేసినవాడు రాముడు. ఈ గడ్డి పరకతో నేను కూడా నిన్ను భస్మం చేయగలనరా, కానీ రాముడు అనుమతి లేదని చెప్పడం ఒక ఎత్తు అనమాట. గడ్డి పరకతో ఆవిడ ఏదైనా చేయగలదు. అది రెండవది. ఇంకోటి ఏంటి అనమాట, గడ్డి పరక నిప్పు పెడితే బూడిదైపోతుంది, అలాగే నేను గనక ఈ గడ్డి పరక పక్కకి పెట్టి కోపంతో నిన్ను చూస్తే నా కోపాగ్నికి నువ్వు దగ్ధమైపోతావు అని చెప్పడానికి కూడా గడ్డి పరక అడ్డం పెట్టుకోదు. ఆవిడ ఇంతకంటే ఇంకా చులకన ఉందండి, చులకన తృణకణము. గడ్డి యొక్క పరకని ఎప్పుడు తేలిగ్గా చూస్తారు, చులకన అనే శాస్త్రం అసలు పురాణాలు అలా చెప్పారన్నమాట. అందుకే అనంతుడు భోజరాజీయంలో చిన్న కందపచ్చని చెబుతాడనమాట, చులకన జలరుగతంతువు చులకన తృణకళము ధూళి చులకన సుమ్మి. ఎంత అద్భుత అనిపించం అండి. ఇది తామరతోడు మీద ఉన్నటువంటి ఆ దారం ఉందే, తామర పువ్వు మీద ఉన్నటువంటి తంతువు అది చులకన, అందరికీ తేలిగి దాన్ని ఎవడు పట్టించుకోడు. అలాగే గడ్డి పరక ప్రతివాడికి చులకనే, ఎవడు పడితే వాడు గడ్డి పరక తెప్పేస్తూ ఉంటాడు, పశువులకు వేస్తూ ఉంటాడు, చీ అని అవతల పారేస్తూ ఉంటాడు, ఇంట్లో గడ్డి పరకలు ఓడిపెట్టుకుంటాడు. ఎవడన్నా తప్పు చేస్తే గడ్డి పెడతారా అంటారు, గడ్డి అంటాడు కానీ ఫుడ్ పెడతానంటాడా, తప్పు చేస్తే రే గడ్డి తింటున్నావురా అంటారు, లేదా నీ నోట గడ్డి పెడతానంటాడు తప్ప ఇంకోటి పెడతానండు. అలాగే ధూళి చులకన సుమ్మి, పైకి లేస్తున్న మట్టి కూడా రేణువుగా ఉంటే చులకన అని. ఆ కన్నా చులకన మరి తల్లి లేని సుతుడు కుమార, తల్లి లేని బిడ్డ కూడా అందరికీ లోకువ, తల్లి లేకపోతే అందరూ వాడిని అవమానం చేస్తారు, ఎంత బాధ అండి. అందులో దిక్కుమాలమ్మగారు రెండో పెళ్లి చేసుకుని ఆ సవతికి మళ్ళీ పిల్లలు పుడితే ఈ మొదటి సంతానం పిల్లలు పడే నరకం ఎంత ఉంటుందో నేను చూశాను. కాబట్టి ప్రపంచంలో చాలా చులకనగా చూడబడేటటువంటి గడ్డి పరకను అడ్డం పెట్టుకుంది ఆవిడ. ఇప్పుడు ఇలా అన్నది, ఒరే నీ భార్యలు ఎంతమంది ఉన్నారు వాళ్లతో సుఖపడరా, ఎందుకు పరస్త్రీ వ్యామోహం నీకు, రామచంద్రుడి భార్యను తీసుకురావడంతో నీకు పతనం మొదలయ్యింది, ఏ ముహూర్తములో నేను ఇక్కడ అడుగు పెట్టానో ఆ క్షణంతో నీకు చావు దగ్గరకు వచ్చిందని గ్రహించు, నీ కంఠానికి వెయ్యబడిన ఉరితోడు అనుకో నన్ను. ఈ లంకానగరంలో అసలు మంచివాడు లేరా, ఉన్నవాడు మాట నువ్వు వినవా, ఇహ సంతో నవాసంతో సతో వానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి రాజానవర్జిత. మీ దేశంలో మంచివాడు లేరా, మంచి చెప్పేవాళ్ళు లేరా, ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా వాళ్ళ మాట నువ్వు వినవా. నాకు అర్థమైంది లేవు, ఒకవేళ ఎవడన్నా చెబుదాం అనుకో నువ్వు వినవు కదా, అందుకే నీ బుద్ధి ఇలా పెడత్రోమన పడింది, ఇది నీకు పోయే కాలం తెచ్చి పెడుతుంది. వక్ర మార్గం పట్టిన వాడు పెద్దల మంచి మాటలు వినడు, తద్వారా నశించిపోతాడనే సూక్తి నీవు నిజం చేస్తున్నావు. అవినీతిపరుడు జితేంద్రియుడు ఆయన రాజు పరిపాలనలో ప్రజలు సుఖపడతారు, అవినీతిపరుడు కానీ జితేంద్రియుడైన వాని పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉంటారు. దీనికి వ్యతిరేకంగా రాజు అవినీతిపరుడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, స్త్రీలోనుడైతే ఆ రాజు రాజు ప్రజలు కోశాగారం నగరం భస్మం అయిపోతాయి, సర్వనాశనం అవుతాయి. ఆవిడ అన్నమాట నిజమైందా లేదా, లంక మొత్తం తగలబడింది. రావణ దూరదృష్టి లేని మూర్ఖుడైన ప్రభువు తన ప్రభుత్వం తన జాతి అంతా సర్వనాశనం చేసుకుంటాడు. నువ్వు అలా అయిపోతున్నావు గుర్తుపెట్టుకో. నేను నీకు చెప్పే హెచ్చరిక విను, ప్రాణం పోయినా ఎప్పటికీ రాముడు రాముడే, రాముడే నా భర్త, ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడు రాముడు, ఎంత దుర్మార్గుడైనా ఒక్కసారి రామా రక్షించు అని ప్రార్థిస్తే వాడి అపరాధం మన్నించి వాడిని క్షమించి వాడిని విడిచిపెడతాడు. మా రాముడు అంతటి కృతజ్ఞత కలిగిన వాడు, ధర్మజ్ఞత కలిగిన వాడు, శరణన్న వాడిని కరుణించేవాడు. నువ్వు ఇన్ని పాపాలు చేసినా రామా తప్పు అయిపోయింది ఇదిగో నీ భార్యను ఇస్తున్నాను అని ఒక నమస్కారం చేసి నేను క్షమిస్తాడు, దానివల్ల నువ్వు బతుకుతావు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు, విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రం నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ రాముడి బాణం వజ్రమూ కాదు విష్ణు చక్రము కాదు, అది గనక ప్రయోగింపబడితే నీ మీద ఇక నిన్నెవడూ రక్షించలేడు, నీకు చావు తప్పదు. ఏ యముడిని నువ్వు భయపెట్టావో ఆ యముడి దగ్గరికి వెళ్ళి శిక్షణ అనిపిస్తావు. బతికున్నప్పుడే కదా యముడు నీకు భయపడతాడు, చచ్చాక నువ్వు యముడికి భయపడాలి. రాముడి యొక్క ధనుష్టంకారం వింటే ఈ లంకానగరం పగిలిపోతుంది. నా మాట విను, నువ్వేదో పెద్ద వీరుణ్ణి అంటున్నావు. ఏం వీరుడు నువ్వు? రామలక్ష్మణుల్ని బయటికి పంపి మోసంతో బయటికి పంపి అప్పుడు నన్ను ఎత్తుకొచ్చావు నువ్వు. రాముడో లక్ష్మణుడో ఆశ్రమంలో ఉండగా వచ్చి నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి నన్ను అపహరించి తెచ్చి ఉంటే నువ్వు నిజంగా పరాక్రమవంతుడివని నమ్మేదాన్ని. మూఢుడా, దొంగడు తాళం వేసిన ఇంట్లోకి దూరిపోయినట్టుగా దూరిపోయేవను. ఇంతెందుకు? సింహము యొక్క వాసన తగిలితే ఏనుగు భయపడుతుంది, అలాగే రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు మళ్ళీ జీవితంలో ఏ ముక్కుతో వాసన చూడలేవు, అంటే నీకు ఊపిరి ఉండదు, నువ్వు పోతావు. కొద్ది రోజులలోనే ఇక్కడికి రాముడు రావడం ఖాయం, నీ తల తెగి కింద పడడం ఖాయం. ఒంటి చెయ్యి వృత్రాసురుడు రెండు చేతులు కలిగిన ఇంద్రుడితో యుద్ధం చేసి వచ్చినట్టుగా నువ్వు చావబోతున్నావు. పదే పదే నేనేదో కుబేరుడి సోదరుణ్ణి వాణ్ణి జయించాను వీణి జయించాను అంటావు, కానీ వాళ్ళెవరూ నిన్ను రక్షించలేరు. రాముడు నీ వెంటబడితే నువ్వు కైలాసానికి వెళ్ళినా కుబేరుడి దగ్గరికి వెళ్ళినా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నా నీకు మాత్రం ప్రాణం మిగలదు, చావు తప్పదు అని ఎంత కఠినంగా పలకగానే వాడు బళ్ళు పటపట పరికి ఇందాకటి మృదుత్వం విడిచిపెట్టి మాట్లాడాడు. ఇందాక సీతతో ప్రారంభంలో వచ్చినప్పుడు కొంచెం మృదువుగానే మాట్లాడాడు, కంఠాన్ని సౌమ్యంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ సౌమ్యత్వం పోయింది, కఠినంగా పలికాడు. ఈ ఆడవాళ్ళని ఎంత బుజ్జగిస్తే వాళ్ళంత కోపం తెచ్చుకుని నెత్తికి ఎక్కుతూ ఉంటారు. నేనేమో మన్మధుడు వేసిన బాణాల వల్ల కామానికి గురి, సీత లేదా నా మీద దయా అంటూ బతిమాలుతున్నాను. బతిమాలే కొద్దీ చెట్టెక్కి కూర్చుంటున్నావు. నేను నిన్ను పదే పదే సాంత్వన పురుస్తూ ఉంటే నువ్వు నాకు కోపం తెచ్చి పెడుతున్నావు. అయినా నేను నిన్ను చంపలేకపోతున్నాను, కారణం ఇది కుమారుడి కామం. అన్నిటికంటే ఈ ప్రపంచంలో ప్రమాదకరమైనది కామం అని ఇప్పుడు నాకు అర్థమైంది. దానివల్ల కదా ఇన్ని తిట్లు తిట్టినా నువ్వు బతుకున్నావు, లేకపోతే ఇంకో స్త్రీ ఇలా నన్ను ఏదైనా అనుంటే ఈ పాటికి దాన్ని కోసి ముక్కలు చేసి తినేవాడి కదా. సీత ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీకు 12 నెలలు గడువు ఇచ్చాను, అందులో 10 మాసాలు వెళ్ళిపోయింది. ద్వౌమాసౌ రక్షితవ్యౌ మే యోవధిస్తే మయాకృతః తతశయనమారోహ మమత్వం వరవర్ణిని. ఓ సుందరి, నేను నీకు ఇచ్చిన గడువులో 10 మాసాలు గడిచింది, ఇంకా కేవలం 2 నెలలు మిగిలింది. ఈ 2 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నా అంతఃపురానికి వచ్చి నా మందిరంలో నాతో శయనించావా? సరే సరి, లేదా ఆ క్షణమే నిన్ను చంపిస్తాను, చంపించి మా వంట ఇంటికి పంపిస్తాను, మా వంటశాలకి పంపిస్తాను. మా వంటింట్లో వాళ్ళు బాగా వంట బాగా చేస్తారు. మా వంటవాడికి నరమాంసం వండడం అంటే చాలా ఇష్టం, అందులో లేడీ మాంసం, నువ్వు లేడీ మాంసం కంటే ఈ లేడీ మాంసం బాగుంటుంది, దీన్ని శుభ్రంగా వండుతాడు, నువ్వు నాకు పెద్దగా సరిపోవుగా, అందుకల ప్రాతరాశార్థం బ్రేక్ఫాస్ట్గా తింటాను. సీతాదేవి మాంసం వాడికి వస్తుందండి, పెద్ద ఎక్కువ కాదు కదా. పొద్దున్న పూట వాడు మధ్యాహ్నం తినేంత తిండి తినడం, కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ కంటే కొంచెం తక్కువ. పొద్దున్న పూట వాడు ఏం తింటాడు ఉన్నారు, పెద్ద ఎక్కువ తింటాడు, 500 దొన్నపోతులు 200 అడవి పందులు ఓ 25 మంది మానవుల్ని తింటాడట, అది వాడు బ్రేక్ఫాస్ట్. సీత నువ్వు ఎలాగో స్త్రీవి, మానవ స్త్రీవి, నిన్ను ఉదయం పూట ఒక ఇడ్లీ కింద భావించి తింటాను, వండించుకు తింటాను, మంచి మసాలాలు గసాలాలు వేసుకుని తింటాను. చేతుల మాంసంలో ఉల్లిపాయ రసం, ముఖం మాంసంలోనేమో యాలకులు లవంగాలు ఇలాంటివి వేయించుకుని చక్కగా వేయించి మరీ తింటాను అని భయపెడుతూ ఉంటే, ఇలా ముష్టి బిగించి భయపెడుతూ ఉంటే ఈ రావణుడి వెనక ఉన్న స్త్రీలు ఉన్నారు. వారు గంధర్వ స్త్రీలు, నాగస్త్రీలు, విద్యాధర స్త్రీలు. వారు చూచారు ఇదంతా. ఈ మాటలకి వాళ్ళ మనస్సు కళవళపడింది, వాళ్ళు బాధపడిపోయారు. పాపం నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరికి రావణుడంటే ప్రేమతో రాలా, వారందరికీ రావణుడంటే అసహ్యం. కానీ ఏం చేస్తారు, వాడు బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు, బలవంతంగా అపహరించి అంతఃపురంలో పెట్టి హింసిస్తూ భోగిస్తున్నాడు వాళ్ళతో. గది లేక లొంగిపోయారు వాళ్ళు. వాళ్ళు మనస్సులో
ఇప్పుడు ఏ పతివ్రత వీడికి తగులుతుందా, ఆ పతివ్రత మహిమతో వీడు మరణిస్తాడా అని ఒక భావన ఉండేది ఇంతకాలం. సీతను చూచాక వాడికి ధైర్యం వచ్చింది, ఈవిడ లొంగదు, ఇటువంటి పతివ్రతని బెదిరించిన వాడు గ్యారంటీగా చస్తాడు, వీడికి గ్యారంటీ కార్డు ఖాయం, వీడికి ఇంకా ఆధార్ కార్డు నరకంలో తప్పదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు రావణుడు ఇలా బెదిరిస్తూ ఉంటే మనసులో బాధతో పాటు భయం కూడా కలిగింది. ఈ బెదిరింపులకు సీత లొంగిపోతుందేమో, లొంగిపోతే మనం అనుకున్నట్టుగా రావణుడు చావడనే ఊహ ఉన్నది వాళ్ళకి. అందుకని వాడు ఏం చేశారు, వెనకనొచ్చి పెదవులతో అన్నారు, అంటే వాడికి లొంగద్దన్నారు. మరికొంతమంది వక్ర ముఖంతో లొంగద్దని సైగ చేశారు, కొంతమంది నేత్రయిష్టతాపర కళ్ళతోటి అన్నారు. కంటి సైగలతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, పెదవులతోటి కళ్ళతోటి ముఖముతోటి సైగలు చేసి అని చేతులు చూపించి, అంటే ఈ దిక్కుమాలాడు చావాలి అని అని మళ్ళీ ఆ ముందున్నవాడు చూడకూడదు రాక్షస స్త్రీలు అంత జాగ్రత్త పడ్డారు. యాక్షన్ చేసేటప్పుడు పక్కవాడికి తెలియకుండా యాక్ట్ చేయాలి. మా నాన్నగారు మమ్మల్ని రైలు ఎక్కించేవారు చిన్నప్పుడు, ఏదో కొంత డబ్బులు అప్పట్లో మేము పట్టుకొచ్చేవాళ్ళం. అప్పట్లో గోదావరి ఎక్స్ప్రెస్కి వచ్చే నర్సాపూర్ ఎక్స్ప్రెస్కిని సికింద్రాబాద్కో హైదరాబాద్కో టికెట్ కొన్నాక ఇక్కడ ఈ ప్యాంట్కి ఇక్కడ పాకెట్ ఉండేది లోపల సీక్రెట్ పాకెట్, అందులో 40 రూపాయలు 50 రూపాయల రోజులు పెద్ద ఎక్కువే కదా, 1979 అంటే చిన్నపిల్లలు మేము, పెద్ద డబ్బులు అవసరం లేదు. ఈ డబ్బులు అందులో పెట్టుకున్నాక రే ఆ జేబులో పెట్టుకున్న డబ్బులు జాగ్రత్తలో దొంగలు ఉంటారు రైల్లో, ఆ జేబులో ఏది మొత్తం ప్లాట్ఫామ్లో ఉంటున్న వాళ్ళందరూ వింటూ ఉండగా ఆ జేబులో డబ్బులు జాగ్రత్తలో అయ్యి అని అందరికీ వినపడేలేగా అనగా నాన్నగారు ఇంకా జేబులో పెట్టుకోవడం ఉంది రండి బాబు ఎంత పబ్లిక్ చేస్తున్నారు అంటే అనేవాడిని. అంటే పాపం అస్సలు లౌకిక ప్రపంచం తెలియని అమాయకులు కదండి పండితులే తప్ప వాళ్ళు పండిట్సే తప్ప బ్యాండిట్స్ గురించి ఎరగని వాళ్ళు. ఎంతమంది బ్యాండిట్స్ ఉంటారని తెలియదు పాపం. అందుకంటే నీ మొహం వాళ్ళకి తెలియదా, నేను యాక్ట్ చేశాను 2 గంటలకి తెలియకుండా అనేవారు ఆయన. అది యాక్షంట ఏది మొత్తం ఆయన ఇంజిన్ డ్రైవర్కి కూడా తెలిసిపోయేది పాపం. ఎంత మంచి మనుషులండి వాళ్ళు, వాళ్ళకి అసలు ఈ ప్రపంచంలో కల్లా కపటం తెలియనటువంటి వాళ్ళు. అలా కాకుండా వీళ్ళు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా సీత నీకేం పర్వాలా నువ్వు ధైర్యంగా ఉండని ధైర్యం చెప్పారు. ఆశ్వాసయామాసు అంటే సీతకి విశ్వాసం కలిగించారు, నమ్మకం కలిగించారు, ఆవిడకి ధైర్యం చెప్పారు. అది అప్పుడు సీతకు అర్థమైపోయింది, ఓహో ఈ లంకానగరంలో ఉన్న వాళ్ళంతా వీడి చావు కోరుతున్నారు తప్ప వీడి వెంట ఉన్నంత మాత్రం చేత వీడి యొక్క అభివృద్ధి కోరుకోవటం లేదని అర్థమైపోయింది. ఇది కొంచెం చాలామంది కనిపెట్టాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీల్లో కనిపెట్టాలి. పార్టీలో ఉన్నవాళ్ళంతా పార్టీ మేలు కోరుకునేవాడు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు మారిన తర్వాత ఎప్పుడు వీలుంటే అప్పుడు జమ్ జిలానీస్ అది తెలుసుకోవాలి. పార్టీ కొంప ముంచేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పర్వధర్మార్గుడైన రావణాసురుడి వెనకాతలో ఉన్నటువంటి స్త్రీలంతా వీడు చావు కోరుకుంటున్నారన్న అని తెలిసాక వారి చేత ధైర్యము చెప్పబడిన సీత ధైర్యంతో పలికింది. ఇప్పుడు నా వెనక ఎంతమంది ఉన్నారని ఒక నమ్మకం వచ్చిందన్నమాట. అందుకని ఇప్పుడు ఇందాక కొంచెం ఏడుస్తూ పలికింది వృత్త సౌందర్య గర్వితం మంచి టీవీగా ఆత్మబలంతో గర్వంగా ఇలా అన్నది, ఒరే రావణ ఈ లంకలో నీ మేలు కోరుకునేవాడు సరైనవాడు ఒక్కడు లేడు నాకు అర్థమైపోయింది. నీ మేలు కోరుకునేవాడు ఒక్కడూ లేడు, ఒకవేళ కోరుకున్నా వాళ్ళ మాట నువ్వు వినవు. ఇప్పుడు చెబుతున్నాను విను, నువ్వు రాక్షసుల్లో అధముడివి, నేను పరమపూజ్యుడైన రాముని భార్యని, రాముడు మహా తేజస్వాలి, ఆయన బాణములకు ఆయన మాటకు ఆయన చేతలకు ఈ ప్రపంచంలో తిరుగులేదు. నువ్వు క్రూరుడివి మూర్ఖుడివి పిరికి పిరుగువు కాబట్టి వాళ్ళని బయటికి పంపి వాళ్ళ ఆశ్రమంలో లేనప్పుడు దొంగలా అపహరించావు. సుస్పష్టంగా చెప్పింది, నువ్వు దొంగవలే అపహరించావు. అదే రాముడో లక్ష్మణుడో ఒక్కడో ఎవరో ఒకరు ఆ ఇద్దరిలో రామలక్ష్మణులలో ఎవరో ఒకరు కనుక ఆశ్రమం దగ్గర ఉండి ఉంటే వాళ్ళ నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు. ఆ దిగ్మాల ఇంతంత కళ్ళు పింగళవర్ణంలో ఉన్న ఆ దౌర్భాగ్యపు కళ్ళు ఏవి నీ కళ్ళు, నాకేసి చూసినప్పుడు ఊడి కింద పడవేవిరా, కామంతో చూచి సీత నా దగ్గరకు రా అంటున్న నీ దరిద్రపు కళ్ళు తెగి కింద పడిపోవాలి. నేను మహాశక్తివంతురాలని ఇప్పుడు చెప్పింది ఆవిడ స్పష్టంగా ఒక మాట చెప్పింది, ఇది కొంచెం వినండి. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్
నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నిన్ను నిజంగా బూడిద చెయ్యాలి అంటే నిన్ను నేను బూడిద చేసి తీరాలి. నువ్వు భస్మం చేయడానికి తగినవాడివి, కానీ నేను ఎందుకు చేయటం లేదో తెలుసా? నా రాముడి ఆజ్ఞ లేకపోవటం వల్ల రాముడు చెప్పందే ఏ పని చెయ్యను కాబట్టి బతికిపోయావు, లేదా ఈ పాటికి నిన్ను క్షణంలో బూడిద చేస్తాను. ఎలా చేస్తానని అడుగు నన్ను. తపస్సు చేస్తున్నాను నేను. ఏమిటి తపస్సు? రోజు రామ 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 అంటూ ఉండను, అదికంటే తపస్సు ఏముంది? నిరంతరం ఇక్కడికి వచ్చిన తర్వాత నిరంతరం రామ 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 అని జపం చేస్తున్నాను. ఈ రామనామస్మరణమే నా తపస్సు. నా తప ప్రభావంతో, నా పాతివృత్య మహిమతోటి ఒక్క క్షణకాలంలో నిన్ను బూడిద చేయగలను నా గాడిద. అయినప్పటికీ నా భర్త గారు నాకు అనుజ్ఞ ఇవ్వలేదు, అందువల్ల ఆయన మాట నాకు లేదు గనక నిన్ను వదులుతున్నాను. ఇప్పుడే మనకు అర్థమవుతుంది కదా ఆవిడ ఎంత శక్తివంతురాలు. కేవలం రామాజ్ఞ లేదు, ఆయన వచ్చి వీడిని చంపాలి, లేకపోతే రాముడికి రావలసిన కీర్తి రాదు. సీత కంటి చూపుతో భస్మం చేసింది, ఇంకా పెద్ద రాముడు గొప్ప ఏముందంటారు రేపొద్దున. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ జగన్మాత నేను నిన్ను భస్మం చెయ్యను అన్నది. ఏదో పెద్ద గొప్పగా సూర్యుణ్ణి ధనధభ్రాత కుబేరుడి సోదరుణ్ణి అంటున్నావు. నువ్వు కుబేరుడి సోదరుడు అయితే ఈ దిక్కుమాల బుద్ధి ఎందుకు వస్తుంది? దొంగ విను అన్నది. దారచౌర్యంతో జాగ్రత్తం, పరుడి భార్యని అపహరించేవాళ్ళు లేనప్పుడు అనగానే ఇంక వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వాడి శరీరం ఊగిపోయింది, నల్లని మేఘం కదిలిపోయినట్టు కదిలిపోయాడు వాడు. అప్పుడు వాడి కళ్ళు ఎరుపెక్కాయి. అశోకంలో పుష్పాల్లో ఎర్ర అశోకాలు అని ఉంటాయి, రక్తాశోకము అంటారు దానిని. అంటే అశోక పుష్పాల్లో కొన్ని పువ్వులు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రని అశోక పుష్పములు ఎలా ఉంటాయో వాడి కళ్ళు అలా ఎరుపెక్కాయట. రక్తాశోకం అయిపోయిందన్నమాట వాడి నేత్రం. పైగా కోపంతో ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు తెలుసా? వాడి ఒంటికున్న అలంకారము, వాడు పూసుకున్న రాత్రి పూసుకున్న గంధము, ఎరుపెక్కిన కళ్ళేమో ఎర్రని అశోక పుష్పాల్లో ఉండడం, దాంతో వాడు శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. శ్మశానంలో బిల్డింగ్లో ఉన్నట్ట. శ్మశానంలో ఒక మంచి బిల్డింగ్ కట్టారండి, దానికి మంచి రంగులు వేశారు, చుట్టూతో మొక్కలు వేశారు, పువ్వులు ఉన్నాయి. కానీ ఏమైనా సాయంత్రం పూట కాలక్షేపానికి అందరూ వెళ్ళి కూర్చోగలరా పార్కులో కూర్చున్నట్టుగా. అది శ్మశానం, కళ్ళ ముందు శవాలు కాలిపోతున్నాయి. పెట్టిల్ పెట్టిల్ మన శవాలు కాలిపోతుంటే పువ్వులు చల్లుకుంటూ జనాలు కూడా వస్తూ ఉంటే, అక్కడ చిల్లర విసురుతూ ఉంటే, అప్పుడు వచ్చి ఆ బిల్డింగ్లో కూర్చుని భలే ఉందిరా అని ప్రకృతిని ఎంజాయ్ చేసేవాడు అక్కడ ఉంటాడా. ఆ ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారులేండి వాడు వేరే, వాళ్ళతో మనం పోల్చుకోం కదా. సామాన్య మానవుడు ఎవడైనా శ్మశానంలో ఎంత అందమైన భవనం ఉన్నప్పటికీ అక్కడ సరదాగా సాయంత్రం పూట కాలక్షేపం చేయం. పాపం రిటైర్ అయ్యి పెన్షన్ పుచ్చుకుంటున్న వాడు సాయంత్రం పూట పెన్షన్ పుచ్చుకున్నాక ఏ టెన్షన్ లేకుండా మా ఉప్పల్ పార్కులో కూర్చుంటారన్నమాట. ఈసారి ఏమొచ్చిందంటూ డిఏ పెరిగిందా, ఏమన్నా ఇవి పెరిగాయా అని పాత కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. పార్కులో అయితే కూర్చుంటారు, కానీ వెళ్ళి శ్మశానంలో ఉన్న బిల్డింగ్ దగ్గర కూర్చుని ఏది ఏ 70 ఏళ్ళు వచ్చినటువంటి వాడు ఈ పెన్షన్ కూర్చునేవాడు, అప్పుడు మనకి ఈసారి పెన్షన్ పడుతుందంటావా అని అండవు. ఎందుకంటే ఆ ఎదురుగుండేవాడు కనపడగానే ఇవి వీడికి వెళ్ళిపోతుందని మరి భయం కలుగుతుంది. ఈ రావణాసుడు శ్మశానంలో అందమైన భవనంలో ఉన్నటువంటి ఎన్ని అలంకారములున్నా ఎంత శరీరమున్నా వాడి రూపం మాత్రం శ్మశానం బిల్డింగి. తద్వారా వాడి రూపము, వాడి ధనము, వాడి నగలు అవేవి ఆకర్షణీయంగా లేవన్నమాట. అప్పుడు వాడు సీతతోటి, సీత నిన్ను నీ వెంట ఉన్న వాళ్ళని చంపి పారేయగలన ఈ క్షణమే సూర్యుడు ఉదయిస్తే చీకట్లు తొలగుతాయి, నేను ఒక బుద్ధిగుద్ది తిరుగు చచ్చిపోతావు అని పలుకుతూ ఆగ్రహం పట్టలేక, అలాగని ఆమె మీద ఉన్నటువంటి కామాన్ని అదుపులో పెట్టుకోలేక అక్కడ ఉన్న రాక్షస స్త్రీలకే తిరిగాడు. ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణప్రవరణ అలాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం. గాడిద కన్ను, గాడిద పాదం, ఒంటి పన్ను, ఒంటి పాదం, ఒంటి చెవి, ఈ దిక్కుమాల పంది చెవి, పంది ముఖం కలిగినటువంటి రకరకాలైనటువంటి సుందరీమణులు ఎందరో ఉన్నారు. వాళ్ళు పగలు చూస్తే రాత్రి వాడని ఇక మనం నిద్రపోలేము. అటువంటి సుందరీమణులకేసి తిరిగి ఈ సీతని నయానో భయానో మనస్సు మార్చి నాకు భార్యని చెయ్యండి, బెదిరించండి, లేదా ప్రేమగా చెప్పండి, ఏం చేసినా పర్వాలేదు, ఆమె మనస్సు మారాలి, నాకు పత్ని కావాలి, ఈ పని చెయ్యండి, అవసరైతే దండోపాయం కూడా ఉపయోగించండి, రెండు తన్నండి పర్వాలేదు అని ఆదేశిస్తూ ఉండగా ఈ రావణాసురుడి యొక్క చిన్న భార్య ఒక ఆవిడ ఉంది, ధాన్యమాలిని. భార్యల్లో లేటెస్ట్ అండ్ లాస్ట్ పెళ్ళాం, మిగతా వాళ్ళంతా భార్యలు కదలకుండా అందరూ భార్యలు కలుసుకున్న వీళ్ళలో వీడు నిజంగా శాస్త్ర ప్రకారం రాక్షస వివాహమైనా చేసుకున్నది కొంతమందిని, మిగతా వాళ్ళు బలాత్కారంగా తేబడ్డారు. ధాన్యమాలిని రాక్షస శాస్త్రోక్త ప్రకారం పెళ్లి చేసుకున్న పత్ని, ఆవిడ కొంచెం చిన్నపెళ్ళామని పేరు. ఆవిడ వచ్చింది, వచ్చి అమాంతంగా మీదబడి కౌగిలించుకుని మయా క్రీడ మహారాజ సీతయా, మహారాజా నాతో క్రీడించు, ఈ సీతతో నీకేం పని, ఏముంది ఈ సీత దగ్గర, ముఖమంతా పారిపోయి మట్టి కొట్టుకుపోయి అసహ్యంగా ఉంది, కృపణయ్యా చిక్కిపోయి ఉంది, కృపణురాలు పిచ్చిది మానుష్య స్త్రీ, నేను రాక్షస స్త్రీని, చూడు నా పచ్చ ఎంత ఉందో, దాని పచ్చ చూడు, అసలు పచ్చ ఎక్కడుంది, సన్నని నడుము ఎండిపోయిన నడుము, నా దగ్గర చూడు పుష్టిగా ఏనుగు జబ్బలు లాంటి జబ్బలతో బలంగా ఉన్నాను, అదేముంది ఎండిపోయిన ఎముకలతో కనపడుతుంది. ప్రేమ కలిగిన వాళ్లతో సాంగత్యం చేస్తే, సంగం ఇస్తే ఆరోగ్యం, ప్రేమ లేని కామం లేని స్త్రీని ముట్టుకుంటే అనారోగ్యం. ఎందుకు వచ్చింది ఈ మానవ స్త్రీ మనకి, ఈ మన జాతి కాని వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మన కులమా మన మతమా మన జాతే చిచ్చి ఆవిడ వదిలి నాతోరా అనగానే వీడికి ఎక్కడే నవ్వు వచ్చింది. అప్పటిదాకా కోళ్ళు మండిపోతున్న వీడు, ఎర్రగా కళ్ళు ఎరుపెక్కిన కళ్ళతో ఉన్న వీడు హిహిహి అని ఒక్క నవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలియదు, భార్య ప్రేమగా రమ్మండం వల్ల, లేక ఇది మానవ స్త్రీ అనడం వల్ల, సీతను ఆవిడ అవమానం చేయడం వల్ల, ఓసి పిచ్చిదానా నువ్వు నాకు పెళ్ళడానికి ఏమిటి, నాకు నీ మీద లేదే దాని మీదే దృష్టి ఉందని అనడం వల్ల, ఏ వంకతో అయితేనే ప్రహసన్ ఒక పెద్ద వికటాట్టహాసం చేశాడు, మనకి మాయల పకీర్లు వాడు నవ్వుతుంటారు చూడండి అని దిక్మాల నాటకాల్లో వాటిలో కొన్నిట్లో భలే నవ్వుతారండి కొంతమంది, నిజంగా అద్భుతంగా రియాక్ట్ చేస్తారు. ఆ నవ్వులు ఇమిటేట్ చేయడం కొంచెం కష్టం, నా చిన్నప్పుడు నేను కూడా సరదాగా మాయల పకీర్ వేశాను, అయితే టోను బాగుంది నవ్వు బాగుంది కానీ ఈయన మాయల పకీర్లో లేడు సహదేవుడిలో ఉన్నాడు అన్నారు కొందరు నా వేషం చూసి. అప్పటి నుంచి వేషం మానేశా, మాయల పకీర్ వేషం వేస్తే భయపడకుండా సహదేవుడు అంటే ఇంకేమైపోయింది, దుస్తులు గాలి తీసేసినట్టు అయిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు భీముడి వేషం వేశాను, భీముడి వేషం వేసి దుర్యోధనుడి వేషం రెండు వేశానులేండి, ఫస్ట్ ఇయర్ భీముడు సెకండ్ ఇయర్ దుర్యోధనుడు వేశాను. నువ్వు దుర్యోధనుడికి పనికిరావాయి, దుర్యోధనుడి పక్కన బాణం కొట్టుకునేవాడు వేషానికి పనికొస్తావు, ఈ శరీరంతో దుర్యోధనుడు ఏమిటి అన్నారు వాడు. అర్జునుడి వేషమైనా వెయ్యి, సహదేవుడి వేషం వెయ్యి అన్నారు కొంతమంది. ఇంకా అప్పటి నుంచి నేను నాటకాలు సినిమాలు మానేశాను. ఆ తర్వాత భువన విజయాల్లో తెనాలి రామకృష్ణుడి వేషం వేసుకునేవాడు, తెనాలి రామకృష్ణుడికి పెరసాలిటీ ఎక్కర్లేదు కదా, చక్కగా పద్యాలు చెప్పుకోవచ్చు కనుక అలాంటి వేషాలు కొన్ని వేసి ఇంకా వేషాలు మానేసి ఈ భక్తుడిలోగా భక్తుడిగా వండిపోతున్నాను హాయిగా అన్నమాట. ఈ వేషాలన్నీ మనకెందుకురా, ముక్తి కంటే ఇంకా ఏది కావాలి అని. కానీ కవిత్వం చాలా గొప్పది, ఎంత గొప్పదండి కవిత్వం, రమ్మంటే వస్తుందా, ఎన్ని జన్మలెత్తితే భాష మీద పట్టొస్తుంది, అడిగితే క్షణంలో పద్యం చెబుతాం కదా. ఇంతవరకు నా పురాణాలు విన్న మీ అందరి కోసమే ఒక అవధానం చేస్తాను. చాలా కాలం క్రితం మా భక్తులు కోరిక కోరారు, ఆ కోరిక తీర్చడం కోసమైనా సరే మా కోటేశ్వరరావు గారు, జాగడ కోటేశ్వరరావు గారిని అధ్యక్షుడిగా పెట్టుకుని నేను పక్కన కూర్చొని అవధానం చేస్తాను. ఈ కోరిక చాలా కాలం క్రితం ఆయన భక్తులు నా భక్తులు కూడా అడిగారు, ఒకసారి చేద్దాం. చాలా కొంత అవధానం అనేసరికి ఒక అందం అందులో అప్రస్తుతం మరీ బాగుంటుంది, ఎన్ని పిచ్చి ఎన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతారన్నమాట. అందులో ఒక ఆయన అడిగాడు, గోల్డ్ స్పాట్కి బ్యూటీ స్పాట్కి తేడా ఏమిటని అడిగాడు. గోల్డ్ స్పాట్కి బ్యూటీ స్పాట్కి తేడా ఏమిటంటే, గోల్డ్ స్పాట్ తాగి ఆనందిస్తాం, బ్యూటీ స్పాట్ తాకి ఆనందిస్తాం. అంటే ఇప్పటికి వెలిగిందనమాట, అది తాగి ఇది తాకి, ఇలా ఎన్నీ చాలా వచ్చిందన్నమాట. అప్పట్లో ఉండేటటువంటి అప్రస్తుత ప్రసంగం చేసేవాడు కూడా మరి మంచి ఉత్సాహంగా అడిగేవారు అన్నమాట. ఒక ఆయనకి ఒక కూతురు పుట్టింది, ఆ కూతురికి ఆయన ఏమని పేరు పెట్టాడు, రాధిక అని పేరు పెట్టాడు. మళ్ళీ కూతురు పుట్టింది కొడుకు కోసం చూస్తూ ఉంటే, ఈసారి గీతిక అని పేరు పెట్టాడు. మళ్ళీ కొడుకు కోసం చూస్తుంటే మూడోసారి కూడా కూతురి పుట్టింది, ఈసారి దీపిక అని పేరు పెట్టాడు. ఇప్పుడు నాలుగోసారి ఆవిడ గర్భవతి, ఆవిడకి ఈసారి కూతురు పెడితే ఏం పేరు పెడతారని అడిగాడు ఆయన. ఆపిక అవన్నమాట. అప్పుడు అప్పటికి ఆన్ ది స్పాట్లో రావాలి ఆపిక. అందువల్ల చాలా అద్భుతమైనటువంటి అన్నీ ఉంటాయి. ఆ అవధానం కూడా ఒకసారి చూద్దరు కానీ. ఇప్పుడు ఈ విధంగా వాడు ఒక పెద్ద నవ్వు నవ్వి అక్కడ నుంచి దేవకన్యలు తన వెంట వస్తూ ఉండగా ముందుకు వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళగానే ఈ స్త్రీలంతా సీతాదేవి చుట్టూ చేరారు, రాక్షస స్త్రీలు. వాళ్ళల్లో ఒక తెలిచింది, సీత ఈ రావణుడు సామాన్యుడు అనుకుంటున్నావా, బ్రహ్మపుత్రుడైన పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టాడు. ప్రజాపతులు ఆరుగురు కదా, అందులో అంటే చాలామంది ప్రజాపతులు ఉన్నా షట్ ప్రజాపతులు ప్రసిద్ధికెక్కిన వాడు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. అందులో పులస్త్యుడు ఒక ప్రసిద్ధికెక్కిన ప్రజాపతి. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడని ఒక కొడుకు. ఆ విశ్రవసుడి రెండవ భార్య అయినటువంటి కైకేయి వల్ల ఈ రావణుడు పుట్టాడు. అంతటి బ్రహ్మవంశంలో పుట్టినవాడు. అటువంటి వాడిని కాదంటావేమిటే, నా మాట విను అన్నది ఒక అత్తి. ఇప్పుడు హరిజట అని ఒక రాక్షసు లేచింది, దాని కళ్ళు పిల్లి కళ్ళట, మార్జార సదృశేక్షణ. ఇంక పిల్లి కళ్ళకి దీనికి తేడా లేదనమాట. ఇంక దాని కళ్ళు చూసామంటే పిల్లి, బావురు పిల్లి, దిక్మాల పిల్లిలా ఉంది. ఆ కళ్ళు ఎల్లా తిప్పేసి అదేమన్నది, ఏ రావణాసురుడిని వరించడానికి నీ సొమ్ము ఏమైంది అనుకుంటున్నావు, దేవేంద్రుణ్ణి ఓడించాడు, ఈయన కొడుకు ఇంద్రుణ్ణి బంధించాడు, ఇటువంటి మహాపరాక్రమవంతుడు ఈ ప్రపంచంలో లేడు, నోరు మూసుకుని వాడి చేత తాడి గట్టించుకో అన్నది ఒక అత్తి. ఇప్పుడు ప్రఘస అని ఒక రాక్షసి లేచింది, ఏ మండోదరి పరమ సౌభాగ్యవతి సుందరి, ఆ మండోదరిని కాదని నిన్ను పెళ్లి చేసుకుని మండోదరి చేత నీకు చాకరీ చేయిస్తానంటున్నాడు. అంతకంటే అదృష్టం ఏమున్నది, పట్ట మహిషి ఇంకా తక్కిన భార్యలు అందరూ రావణాసురుడికి సంబంధించిన వారందరూ నీకు దాస్యం చేస్తారు, వాళ్ళ చేత సేవలు చేయించుకుంటూ సింహాసనం మీద టీవీగా కూర్చో, ఇప్పటి వరకు బెదిరిస్తున్న మేము ఇంక బెదిరించాం, నువ్వు బెదిరిస్తే ఉడికిపోతాం, నీకు సేవ చేస్తాం, సేవ చేయించుకోక షేవు చేయించుకుంటావేమిటి, మా మాట విను అన్నది ఒక అత్తి. ఇప్పుడు వికట అనే ఒక రాక్షసి లేచింది, నాగుల్ని గంధర్వుల్ని జయించిన వాడిని పెళ్లి చేసుకోకపోతే డొక్కలో పొడుస్తాను అన్నది ఒక అత్తి. దుర్ముఖి అనే రాక్షసి లేచింది, సీత నీకు తెలియదు అందువల్ల మేము చెబుతున్నాం, సూర్యుడు కూడా రావణుడికి భయపడి లంకానగరంలో ఎక్కువ ఎండ కాయడు, గాలి ఆయనకి భయపడి చల్లగా వేస్తాడు, న్యాచురల్ ఏసీగా ఉంటాడు. ఇలా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, వాయువుని, వరుణుణ్ణి కూడా అదుపులో పెట్టే రావణాసురుడికి భార్యమైతే వాళ్ళు కూడా నీకు ఊడిగించేస్తారు, రావణాసురుడిని వరించడానికే అన్నది. ఇలా వీళ్ళందరూ అంటూ ఉంటే అప్పుడు సీత కాసేపు రామ రామ అని విలపించింది. విలపించిన తర్వాత సీతాదేవి అద్భుతమైనటువంటి సమాధానము చెప్పింది. ఆ విశేష ఘట్టాలతో మళ్ళీ రేపు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.